ಶ್ರೀಮತಿ ಭಕ್ತಿವೇದಾಂತ ಸ್ವಾಮಿ ಇತಿ ನಾಮಿನಿ ನಮಸ್ತೆ ಸರಸ್ವತಿ ದೇವಿ ನಿರ್ವಿಶೇಷ ಶ್ರೀವಾದಿ ಪಾಶ್ಚಾತ್ಯ ದೇಶಧಾರಿಣ ಜಯ ಶ್ರೀಕೃಷ್ಣ ಚೈತನ್ಯ ಪ್ರಭು ನಿತ್ಯಾನಂದ ಶ್ರೀ ಅದ್ವೈತ ಗೌರಭಕ್ತವೃಂದ ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ 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 ರಾಮ 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 ಹರೇ ವಂಚಕಲ್ಪತರುಭ್ಯಶ್ಚ ಕೃಪಾ ಸಿಂಧುಭ್ಯೈವ ಚ ಪತಿತಾನಾಂ ಭಾವನೇಭ್ಯೋ ವೈಷ್ಣವೇಭ್ಯೋ ನಮೋ ನಮಃ ಓಂ ನಮೋ ಭಗವತೇ ವಾಸುದೇವಾಯ ಭಗವತೇ ವಾಸುದೇವಾಯ ಓಂ ನಮೋ ಭಗವತೇ ವಾಸುದೇವಾಯ ఇది 6వ స్కందం 16వ అధ్యాయం నిన్న రెండు శ్లోకాలు చర్చించాం ఎవరికైనా గుర్తున్నాయా సారం నరపశు అని ఎవరిని పిలిచారు భౌతికమైన కోరికలు తీర్చుకోవడానికి దేవతలను ఆశ్రయించేవాళ్ళని నరపశు అని దేవతలను ఆశ్రయించకుండా సొంత ప్రయత్నం చేస్తే వాళ్ళనే ఉంటారు వాళ్ళు కూడా కదిగి పశువుని ఎందుకన్నారు ఏమో జంతువు చేసే నాలుగు పనుల కోసమే వాళ్ళు కోరుకుంటున్నారు జంతువుతో సమ తర్వాత అకామ సర్వకామ మోక్షకామ ఉదారది కోరికలు ఉన్నా సరే విష్ణువుని ఆశ్రయిస్తే ఏమవుతుంది క్రమక్రమంగా కోరికలు రాకుండా పవిత్రమైన కోరికలు ఆధ్యాత్మికంగా ఎదగాలనే కోరిక ప్రకటమవుతుంది అందుగురించి విష్ణువుని ఆశ్రయించాలి కోరికలు ఉన్నా కూడా అది ఆర్తో అర్థార్థి అర్థార్థి అంటే ధనం 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 బాలాజీ దగ్గరికి వెళ్తున్నారు కదా అందరూ విష్ణు దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి మంచిదే ధనం అయితే రావణాసురుడు ఎవరిని ఆరాధించాడు శివుణ్ణి హిరణ్యకశిపు బ్రహ్మను ఆరాధించాడు ఈ విధంగా అది విష్ణు శ్రీ నరోత్తమ దాస్ ఠాకూర్ కూడా ఒకటి చెప్తారు తుమారే కహీను భాయ్ అన్యదేవాశ్రయనాయ్ ఒక సోదరుడా నీకు చెప్తున్నా విను కృష్ణుడిని తప్ప ఇతరులను ఎవరిని ఆశ్రయించొద్దు నువ్వు ఎవరిని అన్యదేవత ఆశ్రయన శుద్ధభక్తి చేయాలని నీకు ఉంటే దేవి దేవత ఆరాధన ఇతరుల మీద ఇతరం మీద ఆధారపడడం దేవి దేవత ఆరాధననే కాదు ఇక్కడ నా సొంత ప్రయత్నం ద్వారా నేను అది సాధిస్తాను ఇది సాధిస్తాను ఇది ఇది ఉపయోగపడుతుంది అది కూడా వద్దు అన్నీ పక్కన పెట్టేసి సమాశ్రిత సమాశ్రిత నిన్న చెప్పాము ఏం సమాశ్రిత అంటే పూర్తిగా 100% సమాశ్రిత ఏ పద పల్లవ ప్లవం దానికి ఏం ఉదాహరణ చెప్పుకున్నా నిన్న కుక్క తోక పట్టుకొని సముద్ర మీదాలు అని చూస్తే ఏమవుతుంది కుక్క మునిగిపోతుంది నువ్వు మునిగిపోతుంది చాలా కష్టంగా ఉంటుంది అదే కృష్ణుని ఆశ్రయిస్తే ఎలా ఉంటుంది సమాశ్రిత అయితే పూర్తిగా ఆశ్రయించాలి సమాశ్రిత అంటే పూర్తిగా ఆశ్రయించాలి సమాశ్రిత ఏ పద పల్లవ ఎలాంటి పడవ అని చెప్పారు అది పుష్పకనావ పుష్పము ఎన్ని అలలు వచ్చినా కూడా అది మునిగిపోదు తేలుతూనే ఉంటుంది అలల ప్రభావం దాని మీద ఉండదు చాలా మృదువుగా ఉంటుంది పుష్పం ఆ పుష్పంలో పుష్పక విమానంలో అది కాదు పుష్పక నావలో నువ్వు ప్రయాణం చేస్తున్నావు అంత మృదువుగా ఉంటుంది కృష్ణుడి పాద పద్మాలను కృష్ణుడిని సంపూర్ణంగా ఆశ్రయిస్తే అంత ప్రయాణం నీ జీవిత ప్రయాణం అంత సాఫీగా చాలా ఆనందంగా సాగుతుంది అయితే కామం అంటే భౌతికమైన కోరికల వల్ల జ్ఞానం కోల్పోయిన వాళ్ళు భగవంతుణ్ణి పక్కన పెట్టేసి ఇతరుల దేవతల మీద కానీ వాళ్ళ సొంత శక్తి మీద కానీ ఆధారపడుతుంది. దానికి ఏం ఉదాహరణ ఇచ్చారు? రాజు ఉదాహరణ ఇచ్చారు, గుర్తుందా? ఎవరికి గుర్తుంది? దేవతలను ఆశ్రయిస్తే వచ్చే వరాలు తాత్కాలికం, ప్రభుత్వం వదిలే ఇంకొక ప్రభుత్వం వచ్చేస్తే ఏమవుతుంది? ముందు ఉన్న ప్రభుత్వం యొక్క పథకాలన్నీ మూలన పడిపోతాయి. అలా ఉంటుంది నీ జీవితం. దేవతలు మునిగిపోతారు, దేవతలు తాత్కాలికమే, వాళ్ళు ఇచ్చే వరాలు కూడా. అది భగవద్గీతలో కూడా ఏమన్నది, అంతవత్తు ఫలం తీశాం తద్భవత్యల్పమే దేశం. ఎవరిచ్చే ఫలాలు? దేవతలు ఇచ్చే ఫలాల గురించి ఏం చెప్తున్నాడు కృష్ణుడు? అంతవత్తు, అవి నశించిపోతాయి. అత్తవత్తు ఫలం తీశాం. మరి నశించిపోయేటువంటి ఫలాలను ఎవరు కోరుకుంటారు? తెలివి తక్కువ, తద్భవత్ అల్ప మేధస్. కృష్ణుడు ఏమో చాలా మృదువుగా చెప్పాడు, ఏమని? అల్ప మేధస్సులు అని. చిత్రకేతు మహారాజు ఏమని చెప్పారు? జంతువు అని చెప్పేశారు. అంటే భగవంతుడు కొంచెం సాఫ్ట్గా చెప్తుంటే భక్తుడు చాలా ఘాటుగా చెప్తున్నాడు. రాస్కెల్స్ ఫూల్స్ అని. అంటే ఎందుకు అలా చెప్తున్నారు? ఈలో కృష్ణుడు ఏమో మృదువుగా చెప్తుంటే భక్తులు ఎందుకు అలా చెప్తారు వీళ్ళు? కృష్ణుడు ఉద్దేశం కూడా అదే కదా, మారాలనే కదా. మరి వీళ్ళు ఎందుకు అంత ఘాటుగా చెప్తున్నారు? ఏమా, కృష్ణుడు కూడా ఉంది సమయం వృధా అవుతుందని చెప్పి. సోదరులు అదే, తండ్రి కొంచెం ప్రేమ ఉంటుంది. పిల్లవాడు ఎంత ఏదో తిరిగినా కూడా నన్ను అది కాదు, నన్ను బుజ్జికన్న అది ఇది అంటాడు. అదే తమ్ముడు అన్న తమ్ముడు వచ్చాడు అనుకో, తిట్టడం రెండు దెబ్బలు వేయడం, ఎన్నిసార్లు చెప్పాలి, నాన్నకు చెప్తే కూడా వినవా నువ్వు అనేసి ఇంకా ఎడపెడ వాయించడం తిట్టడం చేస్తారు. ఆ హక్కు సోదరుడికి ఉంటుంది కదా. అట్లా పవిత్రమైన జీవాత్మలు చిత్రకేతు మహారాజు, ప్రభుపాదు లాంటి ఆచార్యులు, వాళ్ళు ఘాటుగాటుగా అదే మన తండ్రి కృష్ణుడు చెప్తుండే ఇంత కూడా లెక్క పెట్టావు నువ్వు అనేసి ఆ విధంగా ఘాటుగాటుగా పదాలు వాడతారు. ఘాటు పదాలని కాదు కానీ రోగం ముదిరినప్పుడు ఘాటు మందు వేయాల్సి ఉంటుంది. రోగం ముదిరిపోయినప్పుడు సరే. ఈరోజు ఈ శ్లోకంలో ఒకటి నుంచి మూడు శ్లోకాలు, 40, 41, 42. ఈ 40వ శ్లోకంలో పవిత్రమైన, నిర్మలమైన, శుద్ధమైన ధర్మం అంటే ఏంటి ఈ శ్లోకంలో చెప్తున్నారు. తర్వాత రెండు శ్లోకాల్లో అసూయ కలిగి ఉన్నటువంటి ధర్మాలు, నామమాత్ర ధర్మాలు, అసలు ధర్మాలే కాదు అవి అని తర్వాత రెండు శ్లోకాల్లో చెప్తున్నా. ఇది ఇతరులను హింసించేటువంటివి, ఇతరుల పట్ల అసూయ కలిగించేటువంటివి, ఇతర జీవుల్ని బాధకు గురి చేసేటువంటివి ధర్మం పేరిట ఉన్నాయి. అవి శుద్ధమైన ధర్మాలు కాదు, వాస్తవానికి ధర్మం అని పిలవలేము, నామమాత్ర ధర్మాలు అవి. ఉదాహరణకి హిందువులు ఏం చేయాలి, ఏదో బలి ఇవ్వాలి. ముస్లిం ఏమంటాడు, నేను ఇది బలి ఇవ్వాలి అవ్వాలి. ఈ రకరకాలు ఇతర జీవుల పట్ల హింసను, ఇతర జీవుల పట్ల, మనుషుల పట్ల కావచ్చు, ఇతర జీవుల పట్ల, ఏ జీవుల పట్ల అయినా కూడా హింసను ప్రోత్సహించేటివి, హింసను కలిగి ఉన్నవి అవి నామమాత్ర ధర్మాలు, అవి పవిత్రమైన ధర్మాలు కాదు. అవి ధర్మాలు దేహభావంతో కూడుకొని ఉన్నవి కాబట్టి ఒకరి పట్ల ఒకరికి అసూయ, ద్వేషం, నీది ఎక్కువ నాది తక్కువ, నాది ఎక్కువ నీది తక్కువ. అది చిత్రకేతు మహారాజు చాలా విశ్లేషణాత్మకంగా వివరించారు. తర్వాత రెండు శ్లోకాల్లో ఈ నామమాత్ర ధర్మాల్లో ఇది నాది, అది నీది, ఇటువంటివి ఇవి మంచిది కాదు, అసలు ధర్మమే కాదు అది అని వివరించు. అందులో ప్రభుపాద రాశారు, వైష్ణవుడు అంటే భాగవత ధర్మాన్ని అనుసరించే వ్యక్తి చివరికి గడ్డి పోచకు కూడా హాని చేయడు అనవసరంగా, అవసరమైతే తప్ప. సరే, ఈరోజు శ్లోకంలో ఇది భాగవత ధర్మం, చాలా పవిత్రమైనది, దాని గురించి వివరించారు. జితమజిత తదాభవత జితమజిత తదా జితమజిత తదాభవత జితమజిత తదా యదాహ భాగవతం ధర్మమనవధ్యం యదా భాగవతం యదాహ భాగవతం ధర్మమనవధ్యం యదాహ భాగవతం నిష్కించనాయే మునయా నిష్కించనాయే మునయా నిష్కించనాయే మునయా నిష్కించనాయే మునయా ఆత్మా రామాయ ముపాసతే పవర్గాయ ఆత్మా రామాయ పవర్గాయ ఆత్మా రామాయ ముపాసతే పవర్గాయ ఆత్మా రామాయ జితమజిత తదా భవత జితమజిత తదా భవత యదాహ భాగవతం ధర్మమనవధ్యం యదాహ భాగవతం ధర్మమనవధ్యం నిష్కించనాయే మునయా నిష్కించనాయే మునయా ఆత్మా రామాయ ముపాసతే పవర్గాయ ఆత్మా రామాయ ద్వారా జితం జయించిరి అజిత, ఓ అజితుడా, తదా అప్పుడు, భవత నీవు, యదా ఎప్పుడైతే, ఆహా పలికితివో భాగవతం భగవంతుని చేరుటకు భక్తునకు తోడ్పడునది ధర్మం ధర్మము అనవధ్యం దోషరహితము కల్మషము లేనిది నిష్కించన భౌతిక సంపదలతో సుఖించవలెనను కోరిక లేనివారు ఏ ఎవరైతే మునయ మునులు ఆత్మారామ భగవంతుని నిత్యదాసులుగా తమ స్థితిని పూర్తిగా నెరిగినట్టి ఆత్మసంతృప్తులు యం ఎవరైతే ఉపాసతే అర్చింతురు అపవర్గాయ భవబంధ విముక్తి సాధించుటకు భావం. అజితుడా, నీ పాదపద్మాశ్రయమును కలుగ చేసెడి నిష్కల్మషమగు భాగవత ధర్మమును నీవు పలుకుట వాస్తవముగా నీ విజయమే. ఆత్మారాములు నిష్కాములునైన సనకాది కుమారగణం వంటివారు భౌతిక కల్మషము నుండి బయటపడుటకు నిన్ను అర్చింతురు, అనగా నీ పాదారవిందములను ఆశ్రయించుటకు వారు భాగవత ధర్మమును స్వీకరించిరి. భాష్యం భక్తిరసామృత సింధు అను గ్రంథమున శ్రీల రూపగోస్వామి ఇలా తెలియజేసిరి. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాధ్యనావృతం అనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమ. మనిషి అనుకూలముగాను జ్ఞానకర్మాదుల ద్వారా భౌతిక లాభాపేక్ష లేకుండగను శ్రీకృష్ణునికు ప్రేమ భక్తిని వనరించాలి. అదే విశుద్ధ భక్తి యుక్త సేవ అనబడును. నారద పంచరాత్రమునందును దీనిని గురించి ఇలా తెలుపబడింది. சர்வோபாதி விநிர்முக்தம் தத்பரத்வேன நிர்மலம் ரிஷிகேன ரிஷிகேஷ சேவனம் பக்திருச்சி. మనిషి సమస్తముకు భౌతిక ఉపాధుల నుండి, ఉపాధి అంటే ఏంటి, గుర్తింపు, భౌతికమైన గుర్తింపుల నుండి, భౌతిక కల్మషం నుండి బయటపడి విశుద్ధ స్థితిలో నెలకొనాలి. అట్టి స్థితిలో తన ఇంద్రియములను ఇంద్రియాధీశుని సేవలో నెలకొన చేయటయే భక్తి యోగము అనబడును. ఇదియే భాగవత ధర్మం అని పిలవబడును. భగవద్గీత యందు ఇక్కడ ఏం చెప్తున్నారు, ఋషికేన ఋషికేశ సేవనము భక్తియోగం అని పిలువబడుతుంది. దీన్నే భాగవత ధర్మము అంటారు. ఇక్కడ భాగవత అంటే అర్థంలో ఏమని చూసారా, ప్రతిపదార్థంలో భాగవత భగవంతుని చేరుటకు భక్తునకు తోడ్పడిన ధర్మమే భాగవత ధర్మం. కాబట్టి ఈ భక్తి యోగము ఏ ధర్మం, భాగవత ధర్మం. ఇది ఏ భాగవత ధర్మం అని పిలవబడును. భగవద్గీత యందు నారద పంచరాత్రమునందు శ్రీమద్ భాగవతమునందు ఉపదేశించబడిన విధముగా మనిషి ఎటువంటి భౌతిక కోరికలు లేకుండా శ్రీకృష్ణుని సేవించాలి. నారద, సుఖదేవ గోస్వామి వారి పరంపరలోనున్న వారి వంటి ప్రత్యక్ష భగవత్ ప్రతినిధులు పలికిన ధర్మమే భాగవత ధర్మము. భాగవత ధర్మము తెలుసుకొనుట ద్వారా, భాగవత ధర్మము తెలుసుకొనుట ద్వారా మనిషి శీఘ్రమే కల్మషము నుండి బయటపడును. చూడండి మళ్ళీ చదువుతానిది, భాగవత ధర్మమును తెలుసుకొనుట ద్వారా మనిషి వెనువెంటనే కల్మషం నుండి బయటపడును. భగవదంశలకు జీవులు విశ్వమంతటను పరిభ్రమించుచు దుఃఖము అనుభవించుచున్నారు. కల్మషం ఉండడం వల్ల దుఃఖం అనుభవిస్తున్నారు. భాగవత ధర్మం ఏం చేస్తుందంటే కల్మషాన్ని తొలగించేస్తుంది. అప్పుడు నీకు మిగిలేదు ఏంటి, కేవల ఆనందం. వారికి భగవానుడే స్వయంగా భాగవత ధర్మమును బోధించినచో వారది స్వీకరించగలరు. అంతటా ఆ పతిత జీవులు ఉద్ధరింపబడుదురు. ఏ పతిత జీవులు, ఈ భౌతిక ప్రపంచంలో దుఃఖాల్లో మునిగిపోయిన పతిత జీవులు భాగవత ధర్మాన్ని స్వీకరిస్తే ఉద్ధరించబడుదురు. కనుక అది భగవంతుని విజయమే. భాగవత ధర్మాన్ని చెప్పావు కృష్ణ నువ్వు, అది నీ యొక్క విజయం అంటున్నాడు. భాగవత ధర్మం అనుసరించు భక్తుడు దేవదేవునికి, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి వాక్యం, దేవదేవునికి మిక్కిలి కృతజ్ఞుడై ఉండును. ఎందుకు కృతజ్ఞత చూపిస్తాడు, ఇక్కడ చూడండి, భాగవత ధర్మమును అనుసరించు భక్తుడు దేవదేవునికి మిక్కిలి కృతజ్ఞుడై ఉండును. కారణం ఏంటి తర్వాత చెప్తున్నారు. భాగవత ధర్మము లేని జీవనమునకు భాగవత ధర్మముతో కూడిన జీవనమునకు వ్యత్యాసం తెలిసినందున భక్తుడు సదా కృతజ్ఞతాబద్ధుడై ఉండును. భాగవత ధర్మము లేని జీవనము గడిపాడు, ఇప్పుడు భాగవత ధర్మం ఉన్న జీవనాన్ని గడుపుతున్నాడు, వ్యత్యాసం తెలుసుకున్నాడు కాబట్టి భగవంతుడి పట్ల చాలా కృతజ్ఞత కలిగి ఉంటాడంట. కృతజ్ఞత కలిగి ఏం చేస్తాడు తర్వాత చెప్తున్నారు. కృష్ణ భక్తిని చేపట్టుట బద్ధ జీవులను కృష్ణభావనాయుతులను చేయుట శ్రీకృష్ణ విజయమే అగును. ఇక్కడ కృష్ణభక్తిని చేపట్టుట అంటే ఎవరు చేపడతారు, భాగవత ధర్మాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి కృష్ణభక్తిని చేపడతాడు. కృష్ణునికి కృతజ్ఞతగా ఏం చేస్తాడు, బద్ధ జీవులని కృష్ణభక్తిలోకి తీసుకొని వస్తాడు. ఇది భగవంతుడికి థ్యాంక్స్ చెప్పేదంటే. ఏది? ఇతరులకి కృష్ణ భక్తినిచ్చి వాళ్ళను కూడా కృష్ణుడి దగ్గరికి తీసుకురావాలి. సవైపుంసాం పరో ధర్మో యతో భక్తి అదోక్షజి అహైతుకి అప్రతిహత యయాత్మ సుప్రసీదతి. అదోక్షజుడగు శ్రీకృష్ణ భగవానుని పట్ల ప్రేమభక్తిని కలిగించడిదే మానవుల యొక్క పరమ ధర్మం. ఆత్మ యొక్క పూర్ణ సంతృప్తి కొరకై అట్టి భక్తి నిర్హేతుకము అవరోధరహితము అయి ఉండాలి. కనుక శ్రీమద్భాగవతమే విశుద్ధమగు ధర్మ విధానమై ఉన్నది. ఇక్కడ శ్లోకంలో అనవధ్యం అంది చూసారా, ప్రతిపదార్థంలో అనవధ్యం. అనవధ్యం అంటే ఏముంది? ప్రతిపదార్థంలో అనవధ్యం, దోషరహితం, స్పాట్లెస్, చాలా ప్యూర్, 100% శుద్ధమైనటువంటి ధర్మం. ఏ ధర్మం? ఇది ప్రభుపాద చివరిలో నొక్కి చెప్తున్నారు, శ్రీమద్భాగవతమే విశుద్ధమగు ధర్మ విధానం. ఇక్కడ మొదటి పదం ఏమి చూసారు? అజితం. జితం అజిత, అజిత అంటే ఓ అజితుడా. అజితుడు అంటే
ఎవరు
జయించారు? నువ్వు జయించేసావా?
భక్తుడు జయించా.
ఇక్కడ భగవంతుని ప్రార్థన చేస్తున్నాడు. ఓ అజితుడా, నువ్వు జయించావు. ఏం జయించావు? ఏం జయించావని భాష్యంలో ఏమర్థమైంది? ఏం జయించావని వచ్చింది? భాగవత ధర్మాన్ని ఇచ్చావు, ఆ విధంగా జయించావు నువ్వు అంటున్నాడు భగవంతుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు. ఏం జయం పొందాడు అక్కడగా భగవంతుడు? ఏం జయం పొందాడు? బద్ధజీవులకు ఓకే.
నువ్వు
ఓకే, అదే అదే కోల్పోయిన జీవాత్మల్ని మళ్ళీ జయించాడు కదా, అది ఇక్కడ చెప్తున్నది. జయించడం అంటే ఇది దండెత్తి జయించడము అనేది కాదు. ఇక్కడ ప్రేమతో జయించవు. భాగవత ధర్మమే ఇంకొక పేరు ఏం చెప్పచ్చు దానికి? భక్తి యోగం. ఇంకొకటి ప్రేమధర్మం అని చెప్పచ్చు. ప్రేమధర్మం భగవంతుడు ఎలా జయిస్తున్నాడు జీవుల్ని? ప్రేమతోనే జయిస్తున్నాడు. ఇప్పుడు ఈ భాగవత ధర్మం భాష్యంలో చివరిలో ఏం చెప్పారు? సవైపుం సంపరో ధర్మం యతో భక్తి అదోక్షజ. భక్తి అదోక్షజుడి పట్ల ప్రేమను పెంపొందించేదే అసలైన ధర్మం అని. ఆ అసలైన ధర్మం ఏంటంటే శ్రీమద్భాగవతమే ఆ అసలైన ధర్మం అని. దీంట్లో భగవంతుడి విజయం ఇప్పుడు జీవుడి హృదయంలో ఉన్న కల్మషాన్ని తొలగించడం. మరి భాగవత ధర్మం అంటే రెండు అర్థాలు చెప్పారు ఇక్కడ. ఇది భక్తి యోగం ఒకటి, ఇంకొకటి ఋషికేన ఋషికేశ సేవ, రెండు అర్థాలు చెప్పారు. చివరిలో ఏం చెప్పారు ప్రభుపాద్? శ్రీమద్ భాగవతమే విశుద్ధమైన ధర్మం అని చెప్పారు. మరి ఈ ఋషికేన ఋషికేశ సేవనం ఏం చేస్తుంది? దానివల్ల వచ్చే ఫలితం ఏంటి? ఎలాంటి ఫలితాలు ఉంటాయి? దానికి ఈ భగవంతుడు పొందిన విజయానికి ఏంటి సంబంధం? ఎవరని చెప్తానా ఇక్కడ? జీవుడి సహజ ధర్మం. జీవుడు తిరిగి తన సహజ స్థితికి రావడం. ఏమి జీవుడి సహజ స్థితి? నిత్య దాస్, నిత్య దాస్, నిత్యం సేవ చేయడం. ఎవరికి అది చెప్పరే, ముందు చెప్పలేదు కదా. నిత్యదాస్ అంటే నిత్యదాసుడు ఎప్పటికీ, గోదాసుడు అటు, కృష్ణుడికి సేవ చేయడం సహజ ధర్మం, సహజ స్థితి. అంటే ఎవరి దగ్గర ఉంటారు అప్పుడు వాళ్ళు? కృష్ణుడికి దగ్గర అయిపోతారు. అది కృష్ణుడు ఏ జీవాత్మలు అయితే దూరం అయిపోయాయో, దూరం అయ్యారో జీవులు, వాళ్ళని తిరిగి దగ్గరగా తీసుకోగలిగాడు, పొందగలిగాడు. జయించినట్టే కదా. జయించడం అంటే ఇంకా మళ్ళీ
జన్మ లేకుండా చేయడం,
తిరిగి పోవడం అంటూ ఉండదు. అది జయం అండి. అజితుడా, అజితుడా అంటే నిన్నెవరు ఒకవేళ నువ్వు గెలిచిన తర్వాత నేను నుంచి అది ఇంకా పోదు. సరే, జీవాత్మ ముందు ఎలా వచ్చింది మరి?
నిత్యాహంకారం.
ఇక్కడ జయించడం అంటే కోల్పోయిన దాన్ని మళ్ళీ పొందడం. ఒకసారి జీవుడు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా రెండోసారి వెళ్ళాడు. ఇంకా భౌతిక ప్రపంచం చాలా డేంజర్ అని తెలుసుకొని ఉంటాడు.
ఇక్కడికి వచ్చి మళ్ళీ భగవంతుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా రాడు,
ఇంకా రాడు. కాబట్టి భగవంతుడి భగవంతుడు జయించేసినట్లే, తన దగ్గరే ఉంటాడు, ఇంకా భగవంతుడి దగ్గరే ఉంటాడు ఇప్పటికి. అంటే సేవ కోసం వెళ్తాడు కావాలంటే, సేవ కోసం వెళ్ళి ప్రచారం చేసి 10 మందిని భక్తులను చేయడానికి దానికోసం వెళ్తాడు. అది గెలిచినట్టే మమ జన్మని జన్మనీశ్వరి అంటే గెలిచేశాడు. ఇంకా నువ్వు అచీవర్లు ఏం చెప్పారు? నువ్వు నన్ను ఆలింగనం చేసుకుంటావా, దర్శనం ఇస్తావా, ఇవ్వవా, నీ పాదాల కింద నొక్కేస్తావా, తొక్కేస్తావా, ఏమైనా చేయని ఇష్టం. నేను వెళ్ళనే వెళ్ళను నీ దగ్గర నుంచి. అది జయించడం అంటే. భగవంతుడు జయించాడు. ఎలా జయించాడని? భాగవత ధర్మాన్ని ఇచ్చి. భక్తులు కూడా ఏమిచ్చి జయిస్తారు? ప్రచారంలో వెళ్తున్నారు కదా, ఏం చేస్తారు ప్రచారంలో? ఋషికైనా ఋషికేసి సేవనమే అక్కడ చేయించడానికి ట్రై చేస్తారు. వాళ్ళతో ముందు వాళ్ళ నాలుకతో ప్రసాదం తినిపిస్తారు, వాళ్ళ చెవులతో నామం వినిపిస్తారు. ఆరంభం అయితే అలా చేస్తారు. ఇది భాగవత ధర్మమే బయటకు వెళ్ళి ప్రచారం చేసేది ప్రతి జీవుడికి. ఆ విధంగా ఏమవుతుంది, క్రమక్రమంగా వాళ్ళు మిగతా ఇంద్రియాలను కూడా సేవలో పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. మొదటి ఇంద్రియం ఏది? జిహ్వా. చాలా కఠినమైంది జయించడానికి. జిహ్వా అతి లోపమయ్య, అతి మొండిదని. కానీ ముందు ఆ మొండి ఘటాన్ని జయిస్తే మిగతా వాళ్ళు చాలా సులువు. నిజంగా పెద్ద బయట కనిపించనో కనిపించదు, అది కళ్ళన్న కనిపిస్తుంటాయి, చెవి కనిపిస్తుంటుంది, ముక్కు కనిపిస్తుంటుంది, చర్మం కనిపిస్తుంటుంది, ఇది బయట కనిపించదు. అంత కుట్ర పన్నుతూ ఉంటుంది జీవుడిని ఎలా తోసేయాలి అని. ఏమేమో మాట్లాడిస్తుంది, ఏమేమో తినిపిస్తుంది, చాలు. ఏం పని దానికి? ఆ రెండు చేస్తే అయిపోయి. జీవుడు ఎక్కడ పడతాడు వచ్చి? జీవే ఫేలే విషయ సాగరే. విషయ అంటే ఆహార నిద్ర భయం అవుతున్నాం, దా సముద్రంలో పడేసి తీసుకొని వచ్చి జీవితంలో విషయ సాగర్. అంత కఠినమైంది అని. కానీ భక్తుడు ఏం చేస్తాడు? భగవంతుడు ఇచ్చిన భాగవత ధర్మం ప్రకారం ప్రసాదం నివేదన, ఆహారం నివేదన చేసి ఆ భగవత్ ప్రసాదాన్ని ఇస్తాడు మనలాంటి బద్ధ జీవులకు ఇచ్చి క్రమక్రమంగా మన హృదయంలో స్థానం సంపాదించుకుంటాడు బద్ధజీవుడు హృదయంలో. ప్రచారంలో అదే ముఖ్యం. ఎలా ప్రచారం అంటే తత్వం చెప్పడం, వాస్తవంగా తత్వం చెప్పడం కంటే కూడా నిగూఢమైంది ఏంటంటే ప్రచారంలో ఎదటి జీవుడి హృదయంలో స్థానం సంపాదించుకోవాలి. అదే ప్రచారంలో కీలకమైంది అన్నమాట. నువ్వు ప్రసాదం ఇస్తున్నావా, పుస్తకం ఇస్తున్నావా, గుడికి పిలుస్తున్నావా, ఏదన్నా కానీ అతని హృదయంలో స్థానం సంపాదించుకునే విధంగా మన ప్రవర్తన, మాట, తీరు అన్నీ ఉంటే అది ప్రచారం. ప్రభుపాది చూడండి ఆరంభంలో ఎలా చేశారు, వాళ్ళకి తత్వం వినడానికి వచ్చారా, ఆ ప్రసాదం కోసమైన ప్రసాదం అనుకొని వచ్చారా, వాళ్ళు ప్రసాదం తినే విధంగా వచ్చారా, శుచి శుభ్రత లేదు, తాగి తప్ప తాగి అమ్మాయి మీద చేసుకొని, అబ్బాయి మీద అమ్మాయి, అమ్మాయి మీద చేసుకొని, పూర్తి హైలీ కంటామినేట్ అనే అంత అటువంటి స్థితిలో వచ్చారు. వాళ్లకు ప్రభుపాద ఎంత ప్రేమతో ప్రసాదం అది ఏర్పాటు చేసి వాళ్ళకి, అందుకే భాగవత ధర్మం ఇస్కాన్ కిచెన్ రిలీజన్ అని కూడా పిలుస్తారు. ఇస్కాన్ని కిచెన్ రిలీజన్ అంటే కిచెన్తో ముడిపడి ఉంది ఇస్కాన్ అని. మిగతా మందిరాల్లో వంటగది చిన్నది ఉంటుంది, ఇస్కాన్లో టెంపుల్ హాల్ ఎంత ఉంటుందో
కిచెన్
అంతకన్నా ఎక్కువ ఉంటుంది. మొత్తం స్టోర్ రూమ్ అవి అన్నీ కలిపి చూస్తే
అంటే గుడి కంటే కిచెన్ ఎక్కువ.
ఇక్కడే చూడు ఇది ఎంత ఉంది, ఆ స్టోర్ రూము ఆ కిచెన్ ఎంత ఉంది. కిచెన్ రిలీజన్ అని దీనికి శ్రీల ప్రభుపాద మంచి ఉదాహరణ చెప్పారు. ఆహారం హృదయాన్ని ఎలా జయించేది దాన్ని, ఎవరైనా వ్యక్తిని హృదయంలో స్థానం సంపాదించుకోవాలంటే, అతన్ని గెలవాలంటే మొట్టమొదట నువ్వు అతని నోటి ద్వారా లోపలికి వెళ్ళాలి అని చెప్పారు. అంటే అతని నోటి ద్వారా నువ్వు దూరాలనే నోట్లో
మంచి కృష్ణుడి ఆపదేశం ప్రసాదం తెలిపించాలి.
ఆహారం భౌతికంగా ఏదైనా వ్యాపార లావాదేవీలు, కాంట్రాక్ట్లు, ఒప్పందాలు ఉన్నప్పుడు ఏం చేస్తారు,
మంచి విందు ఏర్పాటు చేస్తారు.
మంచి 5-స్టార్ హోటల్లో విందు ఏర్పాటు చేస్తారు. అయిన తర్వాత చర్చ మొదలు పెడతారు, డిస్కషన్. సాధారణంగా అప్పుడు ఒప్పందాలు అంటే అటువంటి కాన్సెప్ట్ ఉంటుంది బయట. అయితే ఇంకొకటి గొప్ప ఉదాహరణ చెప్పారు ప్రభుపాద, సైన్యం, మిలిటరీలో ఉన్నటువంటి సైనికులు అంత త్యాగం ఎలా చేయగలుగుతున్నారు అంటే, ప్రభుత్వము వాళ్ళకు కావాల్సిన ఆహారము మొత్తం విరివిగా సరఫరా చేస్తుంది. నీకు ఎలాంటి ఆహారం కావాలి, ఎంత కావాలి తీసుకో, ఆహారం దగ్గర ఎటువంటి కొరత లేకుండా చేస్తారు వాళ్ళకి. ఆ విధంగా వాళ్ళు ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడతారు సరిహద్దుల్లోకి వెళ్ళి. ఎప్పుడైతే వాళ్ళకి అంత పూర్తిగా పెడతారో వినడానికి సిద్ధపడతారు. లేకుంటే ఎవడు ప్రాణం ఇస్తాడు చెప్పు, తెలిసి తెలిసి అక్కడ సరిహద్దుల్లో వెళ్ళి నీకు చెప్తే వింటావా ఇప్పుడు కూర్చొని, ముందు బాగా తినబెడితే కడుపు నిండిందంటే చెవులు ఓపెన్ అవుతాయి. అంటే చెవులు తెరుచుకోవాలంటే స్విచ్ ఎక్కడుంది, కడుపులో. అంటే అది భౌతిక ఉదాహరణ. అయితే ప్రసాదం ఏంటి, హృదయాన్ని పవిత్రం చేస్తుంది. ఇది కూడా ఆహారమే, పవిత్రమైన ఆహారం. కృష్ణుడే హృదయంలోకి వెళ్తాడు ఆహార రూపంలో. తర్వాత చెవుల ద్వారా హృదయంలోకి ప్రవేశిస్తాడు. అందుకే ప్రభుపాదని అడిగారు, ఎలా ప్రభుపాద, ఏంటి ఈ ప్రచారం కష్టంగా ఉంటుంది, కొంతమంది అసలు తత్వమే వినరు, ఏంటి వాళ్ళతో ఎలా చేయాలి అంటే, చాంట హరే కృష్ణ అంటే డిస్ట్రిబ్యూట్ ప్రసాదం అని, ఇదే ప్రీచింగ్ ఆరంభంలో అని, బాగా ప్రసాద వితరణ చేయండి, హరే కృష్ణ వాళ్ళ చెవిలో పడేట్టుగా చేయండి చాలు. తర్వాత అర్థం చేసుకుంటారు భగవద్గీత భాగవతం, ఒకేసారి ఆరంభంలో అర్థం చేసుకోలేకపోవచ్చు. సరే, ఇక్కడ భాగవత ధర్మం జీత జీతం అజీత, దీనికన్నా ముందు మొన్న ఒక దాంట్లో చర్చించాం, గుర్తుందా ఎవరికైనా? కృష్ణుడు గెలుస్తాడు, భక్తుడు గెలుస్తారు. వాస్తవంగా పోటీ జరిగితే ఎవరో ఒకరు గెలవాలి, ఒకరు ఓడిపోవాలి. కానీ భక్తిలో, ఆధ్యాత్మిక మార్గంలో కృష్ణుడు గెలుస్తాడు, భక్తుడు గెలుస్తాడు, ఇద్దరు గెలుపొందుతారు. వాస్తవంగా భౌతికంగా గెలుపొందడం అంటూ లేదు, భౌతికంగా గెలిచిన వ్యక్తి కూడా ఓడిపోయినట్టే. గెలిచావు, ముఖ్యమంత్రి అయ్యావు, 5 సంవత్సరాల తర్వాత నేను ఎవడు గౌరవించేవాడు ఉండడు. ఓడిపోయినట్లే నువ్వు కూడా, అంటే కోల్పోయావు అంటే ఓడిపోయినట్లే కదా. ఇక్కడ భగవంతుడు గెలిచాడంటే ఆ జీవుడు ఒక్కసారి, ప్రభుపాద అయినా సరే భాష్యంలో భాగవత ధర్మము లేనటువంటి జీవితాన్ని, భాగవత ధర్మంతో కూడిన జీవితాన్ని రెండు పోల్చుకొని చూసుకొని భక్తుడు కృతజ్ఞతాబద్ధుడైపోయి ఉంటాడంట. బందీ అయిపోతాడు భగవంతుడికి, స్వచ్ఛందంగా బందీ అయిపోతాడు. అంటే ఇంకా శాశ్వతంగా ఇది గెలుపు. అంటే 5 సంవత్సరాల తర్వాత నీ కుర్చీ ఉంటుందో లేదో అది గెలుపు ఎట్లా అవుతుంది? నీది ఓడిపోయినట్లే, వాస్తవానికి ఓటమే అది. సిగ్గడిక చూడొచ్చు, శ్రీల ప్రభుపాద చాలా స్పష్టంగా చెప్పారు, ఏంటి, భౌతికమైనటువంటి ఏ కార్యకలాపమైనా సరే అది లాస్ బిజినెస్ అని చెప్పారు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ మళ్ళీ స్మరించుకోవాలి. నువ్వేం చేసినా, కృష్ణ సంబంధం లేనిది ఏమి చేసినా, ఎంత గొప్ప స్థాయికి ఎదిగినా, ఎంత గొప్ప విద్యావేత్త కానీ, ఎంత గొప్ప పదవిలో ఎక్కు నువ్వు, ఎంత పెద్ద ధనవంతుడు కానీ, అంత లాస్ బిజినెస్సే. ఒకరోజు నువ్వు ఏడవలసిందే, గ్యారంటీ. నువ్వు ఈరోజు ఐఏఎస్ కలెక్టరు, 60 సంవత్సరాల వయసు తర్వాత ఏడవలసిందే ఒంటరి అయిపోయి. పెద్ద సినీ నటుడివి, ఒకరోజు ఏడవలసిందే ఒంటరి అయిపోయి. పెద్ద విద్యావేత్త, ఒకరోజు ఏడవలసిందే కూర్చొని, మూలను కూర్చొని. అంత లాస్ బిజినెస్సే, మనం చేసేంత లాస్ బిజినెస్. ఉదయం మంగళారతి తర్వాత చదివాం కదా, గుర్తుందా? ఎంతమందికి గుర్తుంది? 1, 2. ఏం చెప్పారు అక్కడ? బిడ్డ జన్మించిన వెంటనే తల్లికి వక్షజు స్తనాల్లో పాలు వస్తున్నాయి, ముందు లేవు. డాక్టర్ ఏర్పాటు చేశాడా? చేయగలడా? చేయలేడా డాక్టర్? ఎవరు చేయాలి? లేదు, మంచి ఫుడ్ తినింది తల్లి, అందుకు వచ్చాయి కదా. ఆ ఫుడ్ తిన్న వాళ్ళు ముందు కూడా తినే ఉంది కదా అమ్మ, ఆ తల్లి అప్పుడు లేవే. అది దేవదేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో చూడొచ్చు అక్కడ జీవుడిని. ఇక్కడ ఈ శ్లోకంలో ఏముంది, నువ్వు గెలుస్తున్నావు వాళ్ళని, ప్రేమ ద్వారా గెలుస్తున్నాడు భగవంతుడు. ఎన్ని ఏర్పాట్లు చేశాడు జీవుడి కోసం చూడండి. 1-2 నిమిషాలు గాలి లేకుండా ఎంతమంది బతుకుతారు? మరి భగవంతుడు ఎంత ప్రేమిస్తున్నాడు చూడు మనల్ని. ఆ బిడ్డ, చిన్న బిడ్డ, చిన్న శరీరంలో ఏం కావాలనో, ఎన్ని పోషక పదార్థాలు కావాలనో అన్ని పాల రూపంలో వచ్చి ఏర్పాటు చేశాడు ఆ శిశువుకి. ఇంతకు మించి ప్రేమించే వాళ్ళు ఎవరు ఉంటారు? అయితే ఈ భాగవత ధర్మం ఏం చేస్తుంది తెలుసా? ఏం గుర్తు చేస్తుంది మనకి? అయ్యా నువ్వు నిస్సహాయుడివి, ఎప్పుడు భగవంతుడే నీ వెనక నిలబడి నీకు అన్ని సహాయం చేస్తున్నాడు. నువ్వు గాలి పీల్చుకునేదానికి ఆయనే, నువ్వు తినేదానికి ఆయనే, నువ్వు చూసేదానికి కూడా సహాయం ఆయనే చేస్తున్నాడు, వినేదానికి సహాయం ఆయనే చేస్తున్నాడు, నీ ఆలోచన నీ తెలివితేటలకు ఆయనే సహాయం చేస్తున్నాడు. నువ్వు అడుగు తీసి అడుగు వేస్తున్నావు ధైర్యంగా, అక్కడ ఏమీ లేదు ముందర, నేల ఉంది పదిలంగా అని చెప్పేసి అంటే దానికి సహాయం చేస్తున్నాడు భగవంతుడు అని గుర్తు చేస్తుంది భాగవత ధర్మం. చివరికి నీ వైపు నుంచి ఏమైనా కృతజ్ఞత చూపిస్తావా లేదా, ఇన్ని స్వీకరిస్తున్నో భగవంతుడి నుంచి కొంచెమన్నా కృతజ్ఞత థ్యాంక్స్ చెప్పేది ఉందా లేదా భగవంతుడికి అని గుర్తు చేసేది భాగవత ధర్మం. అంతేగాని ఇది హిందూ ముస్లిం క్రిస్టియన్ అది నామమాత్ర ధర్మాలు కాదు ఇది. పరమ పవిత్రమైన ధర్మం జీవుడి యొక్క అసలైన జీవుడి యొక్క లక్షణం ఏంటి? ఓకే, ఆనందమయ అభ్యాసాత్ ఆనందం. భగవంతుడు కూడా ఆనందమయుడే, సత్తు చిత్తు ఆనంద, జీవుడు కూడా అదే. కానీ వెతుక్కుంటున్నాడు ఇక్కడ, ఏం వెతుకుతున్నాడు? ఆనందం కోసం వెతుకుతున్నాడు. ఆనందం, ఆనందానికి ఇంకొక పదానికి సంబంధం ఉంది గుర్తుందా? ఏదుంటే ఆనందం ఉంటుంది, ప్రేమ. ప్రేమ ఉంటే ఆనందం ఉంటుంది, ప్రేమ ఉన్న చోట సేవ ఉంటుంది, సేవ ఉంటే ప్రేమ ఉంటుంది. విడదీయలేరు వీటిని. ఇక్కడ భగవంతుడు సచ్చిదానందమయ, జీవుడు సచ్చిదానందం, ఇద్దరిలోనూ ఆనంద అంశం ఉంది. ఎవరు ఎవరిని ప్రేమిస్తే ఆనందం ఉంటుంది? ప్రేమ అంటేనే రెండు వైపుల నుంచి ఉంటుంది, సింగిల్ కాదు ప్రేమ. ఎప్పుడు ఇప్పుడు భగవంతుడు ప్రేమిస్తూనే ఉన్నాడు మనల్ని, మనం ప్రేమించట్లేదు, దానివల్ల ఆనందం లేదు. మనం ఈ భాగవత ధర్మం ఏం చేస్తుంది, మనలో ఆ ప్రేమించే ఏదైతే ఆనందించాలనే స్వభావం ఉంది మనకి, ఆనందించే స్వభావంనైనా నువ్వు భగవంతుని ప్రేమిస్తే నీకు ఆనందం దొరుకుతుంది అనేది నేర్పిస్తుంది భాగవత ధర్మం. ఎప్పుడైతే నువ్వు ఆనందాన్ని పొందుతావో ఇంకా నువ్వు వదిలిపెట్టలేవు, ఒకసారి రుచి చూసిన తర్వాత వదిలిపెట్టలేవు. అంత నిర్మలమైనటువంటిది, పవిత్రమైనటువంటిది ఈ విష్ణు భక్తి, కృష్ణ భక్తి అని. అందుకు చిత్రకేతు మహారాజు అనవధ్యం అనే పదం వాడారు ఇక్కడ. అంటే శరీరానికి సంబంధించినది కాదు భాగవత ధర్మం, ఆత్మకు సంబంధించింది. హిందూ అని చెప్పుకో, ముస్లిం అని చెప్పుకో, క్రైస్తవ అని చెప్పుకో, ఇదంతా కూడా శరీరానికి గుర్తులు మార్చుకొని సిలువ వేసుకొని ఒక పదం చెప్పుకుంటావు, టోపీ పెట్టుకొని ఒక పదం, కుంకుమ పెట్టుకొని ఒక పదం చెప్పుకుంటావు. కానీ ఇది జీవాత్మకు సంబంధించింది, జీవుడికి సంబంధించింది, జీవుడి యొక్క మూల స్థితికి సంబంధించింది. ఇది సహజ ధర్మం, అత్యంత సహజ ధర్మం. కాబట్టి చూడొచ్చు ప్రభుపాద అమెరికాకు వెళ్ళారు, హిందువుగా వెళ్ళలేదు, వాళ్ళని క్రైస్తవులుగా చూడలేదు. భాగవత ధర్మాన్ని దృష్టిలో పెట్టుకునే వెళ్ళారు, లేకుంటే అంత ధైర్యంగా ఎవరు వెళ్తారు? చేతిలో చిల్లి గవ్వ లేకుండా ఎంతోమంది వెళ్ళారు ప్రభుపాద కంటే ముందు, తర్వాత కూడా వెళ్ళారు, అన్ని ఏర్పాట్లు చేసుకొని వెళ్ళారు. కానీ ప్రభుపాద ఏంటి, భాగవత ధర్మం అక్కడ జీవాత్మ ఉంది, కృష్ణుడు అంశ, ప్రేమ ఉంది జీవుడు హృదయంలో, ఆ ప్రేమ దాగి ఉంది, దాన్ని మురికి ఉంది, దాన్ని తుడిచేయాలి, నేను తుడిచేదానికి వెళ్తున్నాను అంతే. ఇక్కడ వాళ్ళు అడిగారు, ఏమయ్యా మీ మత ప్రచారంకి వచ్చారా ఇక్కడ? అంటే నేను మాది గొప్పది మీది తక్కువ అని చెప్పడానికి రాలేదు, మీరు దేవుడిని మర్చిపోయారు, ఆ దేవుడిని మీకు స్మరణకు తీసుకురావడానికి వచ్చాను నేను, అంతేగాని మీది తక్కువ ఇది ఎక్కువ అని ఏం లేదు, అంతా ఒకటే భాగవత ధర్మం. వాస్తవానికి ఈ ఇస్లాం కానీ క్రైస్తవం కానీ ముడి రూపంలో ఉన్న వైష్ణవ ధర్మాలు, అంటే అంత అస్పష్టత ముడి రూపంలో, ముడి ఖనిజం ఎలా ఉంటుంది అలా పైన మట్టి పేరుకొని పోయి ఉంటుంది, లోపలైతే ఉంటుంది అది. అది గురించే వాళ్ళు చూడండి, వేరే వేరే అల్లా ఒక్కడే, వేరే ఆశ్రయం లేదంటారు వాళ్ళు, యెహోవా ఒక్కడే, వేరే ఆశ్రయం లేదంటారు. మనం చెప్పేది ఏంటి, కృష్ణుడు ఒక్కడే. అయితే ఆ కృష్ణుడు అని తెలియదు వాళ్ళకి స్పష్టంగా. సృష్టికర్త ఉన్నాడు ఎవరో తెలియదు. యహోవా అంటే సర్వం తెలిసినవాడు ఎవరో ఉన్నారో ఒకటి తెలియదు. ఆ సర్వం తెలిసినవాడు కృష్ణుడే, ఆ సృష్టికర్త కృష్ణుడే. అది దీనిలో వివరాలు ఉన్నాయి. అందుగురించి అమెరికాలో కానివ్వండి, ఇరాన్లో కానీ, ఇరాక్లో కానీ, పాకిస్తాన్లో కానీ భక్తులు అవుతున్నారు ఈరోజు అంటే కారణం ఏంటి? ఇది ఇది హిందువులకు సంబంధించింది కాదు. వాళ్ళు అజీవాత్మ ముసల్మాను కాదు, అజీవాత్మ క్రైస్తవ కాదు, హిందువు కాదు. సహజ స్థితిలో ప్రేమ ప్రేమ కోరుకుంటున్నారు. అయితే ఇక్కడ ఒక జీవుడు ఇంకో జీవుడిని ప్రేమించి ఆనందం పొందొచ్చా పొందలేరా? పొందొచ్చా? ఎక్కడ ఏది చెప్పు పలాంది. నాన్న నేను అడిగింది ఏంటి, ఒక జీవుడు ఇంకొక జీవుడిని ప్రేమించి ఆనందం పొందగలరా? సాధ్యం కాదు. అది మీరు ఎంతమంది ప్రయత్నం చేస్తాం, ఐ లవ్ యూ అని పెళ్లి చేసుకొని కొట్టుకొని సావడం, మళ్ళీ వీడాకులు తీసుకోవడం, స్నేహితులు కలిసి ఉంటారు, ఐ లవ్ యూ. నేను అడిగిన ప్రశ్నకు చెప్పు నువ్వు. కృష్ణుని ప్రేమించినప్పుడు వచ్చేది కృష్ణ అంశాన్ని. కృష్ణుని ప్రేమించకుండా ఉంటే అసలు ప్రేమే కాదు. అది కృష్ణుని ప్రేమించినప్పుడు ఇతర జీవుల్ని ప్రేమించగలవు. కృష్ణుడు సెంటర్ పాయింట్ ఉంటేనే ప్రేమిస్తావు, లేకుంటే ప్రేమించలేవు. అంటే వాస్తవంగా ఏంది, ఒక జీవుడు ఇంకో జీవుడిని ప్రేమించలేడు, కామిస్తాడు అంతే. ఏమైనా సరే నీ నుంచి ఏదైనా నాకు సుఖం ఉందా, అది పొందాలని చూస్తాను. కృష్ణ ప్రేమ ఉంటేనే నువ్వు ఇతర జీవులను ప్రేమించగలవు, లేకుంటే సాధ్యం కాదు. ఎంతసేపు నా నీ నుంచి ఏం లాభం పొందాలి, లాభం పొందాలని అదే చూస్తుంటాం ఎంతసేపు ఉన్నా కూడా. కాబట్టి ప్రేమ అనేది ముడిపడి ఉంది కేవలం ఎవరితో, కృష్ణుడితోనే ముడిపడి ఉంది. ఆ కృష్ణ సంబంధం ఎప్పుడైతే వస్తావో అప్పుడే ఇతర జీవులతో కూడా ఆ ప్రేమ అనేది విస్తరిస్తుంది. ఉండేది ఒక్కరితోనే, కృష్ణుడితోనే, అది అది విస్తరిస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నావు నువ్వు, ఆ వ్యక్తికి వివాహమైంది, ఆ వ్యక్తి యొక్క కుటుంబ ఆ వ్యక్తి యొక్క భార్య పట్ల కూడా గౌరవం కలిగి ఉంటావు, ఆమెతో కూడా ఆప్యాయతగా మెలుగుతావు. తర్వాత ఆ వ్యక్తికి పుత్ర సంతానం, అది పిల్లలు పుడతారు, వాళ్ళ పట్ల కూడా నువ్వు నీ ప్రేమ, ఎందుకు ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నావు కాబట్టి వాళ్ళ పట్ల కూడా నీ ప్రేమ పెరుగుతుంది. కాబట్టి ప్రేమకు, ప్రేమించదగ్గ వ్యక్తి ప్రేమకు ఏమంటారు, ఆబ్జెక్ట్ తెలుగులో ఏమంటారు, ప్రేమకు ధ్యేయం ఎవరు? ప్రేమకు ధ్యేయం కృష్ణుడే. ప్రేమ అనేది ఉందని పెన్ను ఉంది, దేనికి మైక్ దేనికి, ప్రేమ దేనికి, అది చెప్పరు కదా. అక్కడేమో ఆలోచిస్తారు, పెన్ను రాయడం కోసమే ఉంది, నాలుక మాట్లాడడం కోసమే ఉంది, అట్లా ఒక్కొక్క దానికి ఒక లక్ష్యం ఉంది. అట్లా ప్రేమకు లక్ష్యం ఎవరంటే కృష్ణుడే. ఎప్పుడైతే లక్ష్యాన్ని మారుస్తావో ఏమైపోయింది, అది కామం అయిపోయింది. కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నన్ను ప్రేమిస్తున్నావు, ఈ తల్లి బిడ్డను ప్రేమించేది, ఇవన్నీ అది శరీరాన్ని చూసే ఇవన్నీ. అయితే కృష్ణుడిని ప్రేమించినప్పుడు ఏమవుతుంది, మిగతా మనుషులనే కాదు ప్రతి జీవుడిని ప్రేమించగలుగుతాం. ఎందుకు వైష్ణవులకు అంత విశాలమైనటువంటి దృష్టి ఎలా వస్తుంది చెప్పు. నేను చెప్పాను కదా, గడ్డిపోచను కూడా అనవసరంగా వాళ్ళు గడ్డిపోచ కూడా హాని కలిగించారు. అంత దృష్టి ఎలా వచ్చింది? ఆయన ఎవరు, మృగారి మొదట ఎలా ఉన్నాడు ఆయన, తర్వాత ఎలా తయారయ్యాడు చీమకు కూడా హాని కలగకూడదని? ఇప్పుడు చూడొచ్చు ప్రభుపాదులు వారు చెప్పింది భాగవత ధర్మాన్ని ఆయన స్పష్టంగా అర్థం చేసుకున్నాడు. భాగవత ధర్మం లేకుండా ఉన్నప్పుడు ఎంత కిరాతకుడుగా ఉన్నాను నేను, భాగవత ధర్మానికి వచ్చిన తర్వాత ఎలా తయారయ్యాను నేను చూడు అని చెప్పేసి నారదముని పట్ల అంత కృతజ్ఞతాబద్ధుడైపోయాడు. నువ్వేం చెప్తే అదే చేస్తాను నేను. అంత మహదానందకరమైనటువంటిది ఈ భాగవత ధర్మం. అందుకే ఏనా సరే శివర్ల ప్రభుపాద శ్రీమద్ భాగవతం విశుద్ధమైనది. భాగవతం అంటేనే నిన్ను నిన్ను భగవంతు దగ్గరికి చేర్చే విధానాన్ని భాగవత ధర్మము అంటారు. సో ఈ గెలవడం అంటే భక్తుడు భగవంతుడిని గెలుస్తాడు, భగవంతుడు భక్తుడిని గెలుస్తాడు. కృష్ణుడు చూడండి, బృందావనంలో భక్తులు లేకుండా ఉండలేడు కృష్ణుడు. కృష్ణుడు ఒంటరి వాడు కాదు, ఒంటరిగా ఉండలేడు ఎప్పుడు, ఉండడు కూడా, ఉండలేడు అని చెప్పచ్చు, ఉండడు కాదు, ఎప్పుడు తన భక్తులు ఉండాలి. అందుకే ఏం చెప్పాను అర్థం మనకి, నా భక్తులు ఎక్కడికి, నా భక్తులు కీర్తన చేసే దగ్గర ఉంటాను నేను అంటే అర్థం ఏంటి, నేను ఒక్కరిని ఉండలేను, నేను ఎక్కడ ఉండలేను. నేను సార్ భక్తులు కూడా ఏం చేస్తారు, నా స్వామి ఎక్కడుంటే అక్కడే ఉంటాను. కాబట్టి అంబరీష్ మహారాజు విషయంలో ఏం చెప్పారు, దురాసముని వెళ్ళినప్పుడు నా హృదయంలో నా భక్తులు ఉన్నారు, నా భక్తుల హృదయంలో నేనున్నాను, మధ్యలో నువ్వెవరో నాకు తెలియదు, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అంటే అనలేదు. అటువంటిది నువ్వెవరు మధ్యలో, అంటే ఆ ఒక సంఘటన చాలు, నా భక్తులు అంటే నాకు ప్రియం, భక్తులకు నేనంటే ప్రియం, ప్రియం ప్రేమ ఓకే సంబంధం, అంత ప్రేమ. ప్రేమ అనేటువంటి దాన్ని ఉత్పన్నం చేసే విధానమే ఇది భాగవత ధర్మం అని పిలుస్తారు. అది ఆరంభం ఎలా అవుతుంది, శ్రవణంతో మొదలవుతుంది. కాబట్టి కృష్ణ కథ ఇక్కడ ఏం రాశారు ప్రభుపాద, ఒకటి కృతజ్ఞత బద్ధుడే ఏం చేస్తాడు భక్తుడు, ఇతర జీవుల్ని కూడా కృష్ణుడి దగ్గరికి తీసుకొస్తాడు. ఎప్పుడు తీసుకొస్తాడంట, తనకు బాగా వ్యత్యాసం తెలిసిపోయి ఉంటుందంట. ఒకప్పుడు ఇలా ఘోరంగా ఉన్నాను నేను, ఇప్పుడు ఇంత బాగా ఆనందంగా ఉన్నాను నేను, ఈ ఆనందం నా కృష్ణుడి వల్ల నాకు వచ్చింది, కృష్ణుడికి థ్యాంక్స్ చెప్పాలి ఏదో ఒక విధంగా, కాబట్టి ఇతర జీవుల్ని తీసుకురావాలి. కాబట్టి ఏం చేస్తాడు బయటికి వెళ్ళి, కృష్ణ కీర్తన కృష్ణ కథ నలుగురికి వినిపిస్తుంటాడు. దానివల్ల ఏమవుతుంది, ఆయన ప్రేమ ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు తల్లి తన బిడ్డ గురించి ఎంత ఎక్కువ మాట్లాడుతూ ఉంటుందో అంత ప్రేమ, అంత ఆనందం పెరుగుతూ ఉంటుంది తల్లికి. తను ప్రేమి బిడ్డను ప్రేమిస్తుంది కాబట్టి. అదేవిధంగా భక్తుడికి భాగవత ధర్మం అర్థం చేసుకున్న తర్వాత నా జీవితం మారిపోయింది, ఆ రుచి ఆ టేస్ట్ దొరికిన తర్వాత ఇంకా ఉండలేడు. ఎవరో ఒకరికి చెప్తూనే ఉంటాడు, అది పుస్తక రూపంలోనా, ప్రసాద రూపంలోనా, నామరూపంలోనా, ఏదో ఒక రూపంలో, ఏదో ఒక విధంగా కృష్ణుడికి లింక్ చేయాలని, కృష్ణ సంబంధంలోకి తీసుకురావాలని. ఇప్పుడు తల్లి చూడు, తన శిశువు, చిన్న శిశువు, ముద్దు ముద్దు శిశువును చూసుకుంటూ ఎంత మురిసిపోతూ ఉంటుంది. ఆ శిశువు యొక్క కార్యకలాపాలు ఎవరికైనా చెప్పాలని ఎదురు చూస్తుంటుంది, ఎవరన్నా వస్తారా చెప్తామా అని ఎదురు చూస్తుంటుంది ఎప్పుడు. సహజం అది, వాళ్ళు వినాలని వచ్చారా లేదా తర్వాత విషయం, ప్రయత్నం అయితే చేస్తుంది చెప్పాలని. ఆ విధంగా ఎవరు వినేవాళ్ళు లేరు అనుకో, ఏం చేస్తుంది ఆ తల్లి తనకు తనే చెప్పుకుంటూ ఉంటుంది. యశోదమ్మ కూడా పాడుకుంటూ ఉంటుంది, కృష్ణ అలా చేసావు, ఇలా చేసావు, అలా చేసావు అని. కొన్నిసార్లు గోపికలు వచ్చినప్పుడు వాళ్ళతో చెప్తుంది, వాళ్ళు యశోదమ్మతో చెప్పేది అని. ఆ విధంగా భక్తుడు నిలబడలేడంట. సో ప్రభుపాద ఒకచోట ఏం చెప్పారంటే, ఎవరైతే కొంచెం చక్కగా శ్రవణం చేస్తారో వాళ్ళు ప్రచారం చేయకుండా నిలబడలేరు అని చెప్పారు. చక్కగా వినడానికి గుర్తు
ప్రచారం చేస్తారు,
శ్రవణం చేసి నా శ్రవణం చక్కగా చేసేవనే దానికి గుర్తు కీర్తనం వచ్చేస్తుంది నోట్లో. ఓకే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ రామ. ఇంకేమైనా దీనికి సంబంధించి ఏమైనా ప్రశ్నలు?